పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో కొద్ది సమయము నీ వాక్యం ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. అందులోని సత్యములను గ్రహించటానికి కృప చూపించమని ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ప్రభు ఉచితమైన కృపను బట్టి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం వరకు మనం ముగించుకున్నాం. ఈరోజు చివరి అధ్యాయము 13వ అధ్యాయంలో నుంచి మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయంలో నుంచి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొత్తం 14 వచనాలు ఉన్నాయి. ఈ 14 వచనాల్లో 10 వచనాల్లో పౌలు సంఘానికి ఇస్తున్నటువంటి చివరి హెచ్చరికల్ని మనం చూస్తున్నాం. పదకొండు నుంచి 14 వచనాల వరకు ఉన్నటువంటి భాగంలో చివరి వందనాలు, పౌలు సంఘమునకు చేస్తున్నటువంటి చివరి వందనములను మనం చూస్తున్నాం. ఈ భాగాల్లో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను 13వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఈ 3వసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడలను. నేను మునుపు చెప్పి తిని నేనిప్పుడు మీ యొద్ద లేనప్పుడు 2వసారి మీ యొద్ద నున్నట్టుగానే మునుపటి నుండి పాపము చేయుచుండ వారికి మిగిలిన వారికందరికి ముందుగా తెలియజేయనదేమనగా నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చూపను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ భాగంలో పౌలు కొరింథీయులకు చివరి హెచ్చరికలను ఇస్తున్నట్లుగా మనం చూడవచ్చు. పౌలు కొరింథీకి వచ్చినప్పుడు ఎవరైతే తమ పాపముల విషయమై పశ్చాత్తాపడరో వారిని శిక్షిస్తానని చెప్తున్నాడు. అయితే అతడు నిరూపింపబడని ఆరోపణలను వినడు. ప్రతి విషయం కూడా, అంటే ప్రతి ఆరోపణ కూడా ఇద్దరు లేదా ముగ్గురు సాక్షుల మూలముగా అది స్థిరపరచబడాలి. ఎవరో ఒకళ్ళు ఒకళ్ళ మీద చేసినటువంటి ఆరోపణని పౌలు తీసుకోడు. బహు జాగ్రత్తగా ఇద్దరు లేక ముగ్గురు చెప్పినటువంటి సాక్ష్యాన్ని మాత్రమే తీసుకుంటాడు. దానికి అతనికి ఆధారం ఉంది. ఉదాహరణకి మనం ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 15వ వచనము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 16వ వచనాన్ని చదివితే ఈ చదవబడినటువంటి లేఖన భాగాన్ని బట్టి మోషే ధర్మశాస్త్రములో ఏమి చెప్పి ఉన్నాడు అనేటువంటి సంఘటనలను మనం చూడవచ్చు. ఇద్దరు ముగ్గురు యొక్క నోట కలిగినటువంటి సాక్ష్యములు స్థిరపరచబడితేనే వారికి దండన విధించబడుతూ ఉంది. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో అపోస్తలుడైనటువంటి పౌలు తను తాను అన్యులకు అపోస్తలుడుగా పరిచయం చేసుకున్నాడు. నిజమే, వారి కోసం ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు, సంఘములను స్థాపించాడు, సంఘ నాయకులను స్థిరపరిచాడు, సంఘం యొక్క బాగోగులను చూసుకున్నాడు. అదే రీతిగా సంఘాన్ని ఎప్పటికప్పుడు ఉత్తరాల ద్వారా వాళ్ళని ఫాలో అప్ చేస్తూ కూడా వచ్చాడు. కాబట్టి పౌలుకి కొరింథీ సంఘం మీద తనకున్నటువంటి అధికారాన్ని అతను ఇక్కడ రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సంఘంలో ఎవరైతే గలిబిలి చేస్తా ఉన్నారో, పాపం చేస్తున్నారో, తప్పు చేస్తూ ఉన్నారో వారిని సంఘం ఎదుట నేను వచ్చిన తర్వాత శిక్షిస్తాను, ఈసారి కనికరము చూపించును అని అంటున్నాడు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, వాస్తవానికి ఇక్కడ మనము ప్రభు యొక్క మొదటి రాకడ, ప్రభు యొక్క 2వ రాకడ విషయంలో కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రభు యొక్క మొదటి రాకడలో ఆయన చాలా కనికరాన్ని చూపించాడు. ఎంత కనికరం చూపించాడంటే
తన ముఖం మీద కేకరించి ఉమ్మి వేస్తున్నా కాని పట్టించుకోకుండా దాన్ని తుడుచుకొని ముందుకు వెళ్లిపోయాడు. అంతగా కనికరం చూపించాడు. తన ముఖం మీద పిడుగుద్దులు గుద్దుతూ ఉంటే, తన మీద అబద్ధ సాక్ష్యములు పలుకుతూ ఉంటే మౌనాన్ని వహించాడు, కనికరాన్ని ప్రదర్శించాడు. అయితే రేపు రెండవ రాకడలో ప్రభు వచ్చే సమయంలో ఆయన అలాగు రాడు. కొందరు బైబిల్ పండితులు అంటారు, ఆయన మొదటి రాకడలో గొర్రెపిల్ల వలె వచ్చాడు, కాని రెండవ రాకడలో కొదమ సింహము వలె రాబోతున్నాడు. సిద్ధపడిన సంగమును ఆయన విందులోనికి తీసుకుని వెళ్ళడానికి, పరలోకపు పెండిలోనికి పాలుబాగుతులను చేయడానికి, ఇంకా విశ్వసించినటువంటి తిరుగుబాటు చేస్తున్నటువంటి సంఘమునకు, తిరుగుబాటు చేస్తున్నటువంటి వారికి శిక్ష విధించడానికి ఆయన వస్తున్నాడు. ఆయన రెండవ రాకడలో కనికరము ఉండదు, కాని మొదటి రాకడలో కృప ఉంటుంది. సో కాబట్టి మొదటి రాకడ అయిపోయింది, మొదటిసారి ఆయన రావడం అయిపోయింది. ఆ కృపనే ఈరోజు మనం అందరం కూడా అనుభవిస్తున్నాం. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. ఈసారి తిరిగి వచ్చినప్పుడు అక్కడ కనికరం ఉండదు, కృప ఉండదు. కాబట్టి ఆ రోజు మనం తీర్పు తీర్చబడబోతున్నాం. కృప లేకపోతే, కనికరము లేకపోతే మనిషి జీవించడం చాలా కష్టం. ఎందుకంటే మనం పాపపు స్వభావాన్ని, పాపపు శరీరాన్ని కలిగి ఉన్నాం. ప్రతి నిత్యము, ప్రతి రోజు, ప్రతి గడియ, ప్రతి నిమిషము మాటల ద్వారాను, చూపుల ద్వారాను, తలంపుల ద్వారాను, ఉద్దేశాల ద్వారాను ఎక్కడో ఒక దగ్గర పడిపోతూనే ఉన్నాం, పడిపోతూనే ఉన్నాం, పడిపోతూనే ఉన్నాం. ద కంటిన్యూస్ ప్రాసెస్. ఎంత నమ్మకత్వం కలిగి ఉండాలన్నా ఉండలేకపోతున్నాం. అయినప్పటికీ మనం ఇంకా ముందుకు కొనసాగలుగుతున్నటువంటి గల కారణం ఏంటి? ఆయన కృప. కానీ ఆయన రెండవసారి వచ్చేటప్పుడు ఆ కృప ఉండదు, ఆ కనికరము ఉండదు. కాబట్టి కృప దొరుకుతున్నప్పుడే సద్వినియోగం చేసుకుని మారు మనసు పొందడం అనేటువంటిది మనకు కూడా క్షేమకరమైనటువంటిది, మనకు కూడా క్షేమకరమైనటువంటిది. మూడవచనం చదువుతున్నాను. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. బలహీనుడును బట్టి ఆయన బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను, కాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము, గాని మీడల దేవుని శక్తి బట్టి ఆయనతో కూడా జీవము గలవారమై ఉన్నాము. సో వాస్తవానికి పౌలు మొదటి వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడు? నేను వచ్చినప్పుడు మిమ్మల్ని శిక్షిస్తానని చెప్తున్నాడు. కానీ కొరింది సంగతులు పౌలు గురించి ఏమనుకున్నారు? అతను బలహీనుడు, అతనికి ఏమి చేత కాదు అని అనుకుంటున్నారు. అందుకోసమే క్రీస్తుని ఇక్కడ ఒక ఉదాహరణగా చూపిస్తూ, క్రీస్తు చనిపోయేటప్పుడు ఒక బలహీనుడిలాగే కనిపించాడు, ఒక బలహీనుడిలాగే ఆయన చంపబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, అవమానించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, చాలా చీపుగా చూడబడ్డాడు. కానీ ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచేటప్పుడు ఆయన ఎంత శక్తిమంతుడో, సమాధిని కూడా, బండను కూడా తొలచగలిగినటువంటి, సమాధిని చీల్చగలిగినటువంటి, మరణ పుమ్ములను విరవగలిగినటువంటి అత్యంత శక్తిమంతుడు అని ఆయన తను తాను రుజువు చేసుకున్నాడు. ఆయన్ని వెంబడిస్తున్నటువంటి మేము కూడా బహుశా మీ కంటికి బలహీనలముగానే కనబడవచ్చేమో, మమ్మల్ని బలహీనులని మీరు అనుకుంటున్నారేమో, కానీ విఆర్ స్ట్రాంగ్ ఇన్ క్రైస్ట్, విఆర్ స్ట్రాంగ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తునందు మేము కూడా శక్తి కలిగి జీవము కలిగినటువంటి వారమై ఉన్నాము. ఐదో వచనం చదువుతున్నారు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొని చూచుకొనడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొని క్షమించండి, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని, ఎగ్జామైన్ యువర్ సెల్ఫ్, శోధించుకొని చూచుకొనడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనడి, టెస్ట్ యువర్ సెల్ఫ్. మీరు భ్రష్టులు కానిడలా ఏసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మల్ని గుర్చి మీకు మీరు ఎరుగరా? క్రీస్తునందు ప్రభు నిలబడ్డారా? ఈవెన్ ప్రభువుల్లో పాలిభాగస్తులు అవడానికి మునుపు కూడా ఇదే మాట చెప్పబడి ఉంది. ఎగ్జామైన్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నీవే శోధించుకో. నిలవబడి ఉన్నటువంటి వాని గురించి కూడా ఇదే మాట చెప్తున్నాడు. నిలవబడి ఉన్నానని తలంచుకుని చిన్నవాడా, బీ కేర్ఫుల్, జాగ్రత్త. నువ్వు నిలబడి ఉన్నావో పడిపోయి ఉన్నావో నిన్ను నీవే పరిశీలన చేసుకో. అంటే దాని అర్థమేంటి? నిలువబడి ఉన్నటువంటి వాడు పడిపోవడానికి ఆస్కారం ఉంది. రక్షించబడినటువంటి వాడు క్రీస్తు నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే అపవాది తన టార్గెట్ ఎప్పుడు కూడా పడిపోయినటువంటి వాడి మీద నిలపడు, కానీ నిలువబడి ఉన్నటువంటి వాడి మీదే నిలుపుతాడు. పడిపోయినటువంటి వాడి మీద వాడు బాణములేస్తే అది వానికి సమయం వ్యర్థమే కానీ ప్రయోజనం ఏమీ లేదు. అపవాదికి కావాల్సింది నిలబడి ఉన్నటువంటి వాడే, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నటువంటి వాడే, ప్రార్థనలో బలపడుతున్నటువంటి వాడే, సహవాసములో ఇంకా ఎదుగుతూ ఉన్నటువంటి వాడే. అలాంటి వాడిని టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఆ టార్గెట్ ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఊహించలేనంతగా ఉంటుంది. అంటే ఎవరి దగ్గర నుంచి అయితే నువ్వు శోధన ఊహించవో వాళ్ళ దగ్గర నుంచే నీకు శోధన ఎదురవుతుంది. ఎవరి దగ్గర నుంచి అయితే నువ్వు శోధన అసలు ఎక్స్పెక్ట్ చేయవో వాళ్ళ దగ్గర నుంచే నీకు శోధన ఎదురవుతుంది. ఎందుకంటే అపవాది కుయుక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్తగా జాగ్రత్తగా. నిలువబడినటువంటి సహోదరుడా, సహోదరి, నిలువబడి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ పడిపోయినా వెంటనే లేచి నిలువబట్టడానికి ప్రయత్నం చేయండి. పౌలు అంటున్నాడు, మిమ్మల్ని మీరే శోధించుకునుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకునుడి, ఏ విషయంలో మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక నిమిషం ఇక్కడ ఆగుదాం. ఇప్పుడు నేను విశ్వాసము కలిగి ఉన్నానో లేదో నన్ను నేను పరీక్షించుకోవాలంటే ఎలా పరీక్షించుకోవాలి? ఇప్పుడు ఏదన్నా ఒక పండు అది దాంట్లో ఏమైనా కెమికల్ కలిపారా లేదా అనేటువంటిది పరిశీలన ఎలా చేసుకోవాలి? దానికి కొన్ని మార్గాలు మనం యూట్యూబ్ లో చూస్తూ ఉంటాం. ఉదాహరణకు ఒక యాపిల్ కాయని తీసుకోండి. యాపిల్ కాయని తీసుకొని పైన చాక్ పోయాలంటే కొంచెం మైనం వస్తుందంట. అది ఆ షేప్, అది ఆ బ్యూటిఫుల్ కలర్లోనికి రావడానికి, అది షైనింగ్ అవడానికి దానికి మైనం పోస్తారు. అది మనం పరిశీలన చేస్తేనే తెలుస్తుంది. లేకపోతే అది యాజ్ ఇట్ ఈజ్ గా చెట్టు నుంచి కోసినటువంటి కాయలాగే ఉంటుంది. ఈ మధ్య కాలంలో నేను ఇంకొక వీడియో విన్నాను. ఈవెన్ 2-3 రోజులు అయిపోయి వాడిపోయినటువంటి బెండకాయలు కూడా అది ఏదో కెమికల్ లో నానబెడితే సాయంత్రానికల్లా అది లేత బెండలాగా, బెండకాయలాగా తయారైపోతాడ. అలా ఉంచితే అది చిటుక్కని ఉంటుందంట. దాంట్లో ఎన్ని రకాలైన రసాయనాలు వాడారు, కానీ నీకు చూస్తే ఎలా ఉంటుంది? తాజా కూరగాయలు అన్నట్టు ఉంటుంది, తాజా కాయగూరలు. కానీ మనం జాగ్రత్తగా పరిశోధిస్తే తప్ప అది తాజా కాయగూర లేకపోతే అది పాడైపోయినటువంటిదా, అది కెమికల్లో ముంచబడినదా అని మనకు అర్థం కాదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను అస్సాంకి వచ్చినటువంటి ప్రారంభ దినాల్లో ఇక్కడ బనానాస్ చూసి నేను నిజంగా ప్రారంభంలో చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే ఇక్కడ బనానాస్ అన్ని కూడా మచ్చలుగా కొంచెం మగ్గిపోయినట్లుగా అలా ఉంటాయి. నాకు మొదట్లో ఎవరినిస్తే పక్కన పెట్టేసేవాడిని, అంటే తినేటటువంటి కాదు. ఎందుకంటే మన చోట అసలు ఆ బనానా అంటే చూడడానికి ఎల్లో కలర్ లో పసుపు రంగులో నిగనిగలాడుతూ ఉండేది. ఇలాంటివన్నీ నేను అనుకునేవాడిని, ఇవి కుళ్ళిపోయినవి అని అనుకునేవాడిని. తర్వాత ఒకసారి దాని టేస్ట్ చూసా, ఒకళ్ళు రిక్వెస్ట్ చేస్తే దాని టేస్ట్ చూసిన తర్వాత అర్థమైంది అసలు ఒరిజినల్ బనానా ఇదిరా నాయన అని. అదంతా కూడా కెమికల్ వేసి దాన్ని మగ్గ పెట్టారు. అది పైకి ఎంత నిగనిగలాడుతున్నా లోపలంత రుచి ఉండదు. ఇది పైకి చూడడానికి ఎంత అసహ్యంగా ఉంటుందంటే మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడండి, అసలు ఇది సార్ పాడైపోయినటువంటి సార్ పక్కన పెట్టేస్తారు. కానీ తిని చూస్తే మీకు అర్థమవుతుంది అది ఎంత రుచికరంగా ఉంటుందో. తీస్తున్నందు ప్రేమంటుంది ఏమిట్లారా, దాన్ని పరీక్షిస్తే తప్ప మనకి ఏది వాస్తవమో ఏది అవాస్తవమో మనకు తెలీదు, మోసపోతాం.
సో కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు ఇది వస్తువులకు మాత్రమే అప్లికబుల్ కాదు, ఈవెన్ వ్యక్తిగత జీవితాలకి కూడా అప్లికబులే. మీ వ్యక్తిగత జీవితాలను, మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకునడి, మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకునడి. క్రీస్తునందు ప్రియమైన దేవుడారా, ఎలా పరీక్షించుకోగలుగుతాం మనం విశ్వాసాన్ని, ఎలా పరీక్షించుకోగలుగుతాం? ఒక చిన్న మాట చెప్తాను. విశ్వాసము కలిగినటువంటి వాడు క్రీస్తు ఎలా ఉన్నాడో అలాగ జీవించటానికి ప్రయత్నం చేస్తాడు. మొదటి విషయం జాగ్రత్తగా వినండి, నేనేమంటున్నాను, క్రీస్తు ఎలా జీవిస్తాడో అలాగ జీవిస్తాడని చెప్పడం లేదు నేను, కానీ అలా జీవించడానికి ప్రయత్నం చేస్తాడు అని అంటున్నాను. ఎందుకంటే క్రీస్తు వలె జీవించడం అనేటువంటిది ఈ పాపపు శరీరంతో ఉన్నంత వరకు మనకు కుదరనటువంటి పని. ఎందుకని? ద నేచర్ ఆఫ్ ద సిన్, పాపము యొక్క స్వభావము మనం చచ్చేంత వరకు మనల్ని విడిచిపెట్టదు. మనం ఈ దేహంతో ఉన్నంత వరకు అది మనల్ని విడిచిపెట్టదు. ఈ పాపపు స్వభావము మనల్ని నిత్యము నిరంతరము శోధిస్తూనే ఉంటుంది. వంటి వ్యక్తి క్రీస్తు వలె జీవించటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. పడిపోయిన ప్రతిసారి లేచి నిలవబడ్డానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కొందరు పడిపోతారు, పడిపోయిన చోటే కూర్చుండిపోతారు సంవత్సరాల తరబడి, లేచి నిలవబడ్డానికి మరలా ప్రయత్నం చేయరు. దావీదు పడిపోయాడు కానీ మరలా లేచి నిలవబడ్డానికి ప్రయత్నం చేయలా. రోజులు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతా ఉన్నాయి, కానీ లేచి నిలవబడ్డానికి మాత్రం ప్రయత్నం చేయలేదు. దేవుడు కూడా చూశాడు. ఈ లోపల ఈ వెత్సభ గర్భవతి అయిపోయింది, నెలలు నిండిపోయినాయి, బిడ్డను కూడా గనేసింది, దగ్గర దగ్గర అంటే ఒక 1 ఇయర్ అయిపోయింది. ఉదాహరణకు చెప్తున్నాను, దగ్గర దగ్గర ఒక 1 ఇయర్ అయిపోయింది, బిడ్డను కూడా గనేసింది. కానీ దావీదు ఏమైనా రియలైజ్ అవుతున్నాడా? లేదు. పడిపోయినటువంటి వ్యక్తి లేచి నిలవబడ్డానికి ప్రయత్నం చేస్తున్నాడా? లేదు. పడిపోయిన చోట అలాగే కొలబడిపోయాడు. దేవుడు చూసి కనికరం కలిగినటువంటి దేవుడు కాబట్టి నాతాన్ను పంపించి హెచ్చరించాడు, దావీదు నువ్వు పడిపోయి ఉన్నావు. అప్పుడు దావీదు పశ్చాత్తాపడి 51వ దావీదు కీర్తన రాసి లేచి నిలవబడ్డానికి ప్రయత్నం చేశాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇస్కరియోతు యూదా పడిపోయాడు కానీ లేచి నిలవబడ్డానికి ప్రయత్నం చేయలేదు, అలాగే పతనమైపోయాడు. సౌలు కూడా పడిపోయాడు కానీ లేచి నిలవబడ్డానికి ప్రయత్నం చేయలేదు. దావీదు పడ్డాడు కానీ లేచి నిలవబడ్డాడు. ఇస్కరియోతు యూదాతో పాటు పేతురు కూడా పడిపోయాడు, యేసు ఎవరో నాకు తెలియదనని. కానీ పేతురు మరలా లేచి నిలవబడ్డానికి ప్రయత్నం చేశాడు, దేవుడు వాడుకున్నాడు, అవకాశం ఇచ్చాడు. సో ఒక విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి తాను విశ్వాస జీవితంలో ఎలా ఉన్నాడో పరీక్షించుకోవాలంటే తాను పడిపోయాడా లేడా అని కాదు, తాను పడిపోయిన వెంటనే లేచి నిలవబడ్డానికి ప్రయత్నం చేస్తున్నాడా లేదా అనని. ఒకవేళ ఏదన్నా తెలుసో తెలియకో ఉద్దేశపూర్వకంగాను ఒకవేళ మనం తప్పు చేస్తే వెంటనే పశ్చాత్తాపడ్డాం, దాన్ని రోజులు తరబడి కొనసాగించడం కాదు, ఆ రోజే మరలా వెంటనే మోకరించి, ప్రభా నేను తొందరపాట్లో, నేను అనాలోచనగా ఈ తప్పు చేశాను, ఈ పాపం చేశాను, నన్ను క్షమించు అని చెప్పి పశ్చాత్తాపడి తను తాను సరిచేసుకుంటాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి తన విశ్వాసాన్ని ఎలా పరీక్షించుకుంటాడు అంటే, విశ్వాసికి కూడా కోపం వస్తుంటుంది, ఎందుకంటే మనిషే కదా, కానీ కోపం తన ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అసలు పరిపూర్ణంగా కోపం యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోడు, దాన్ని బట్టి నిన్ను పరీక్షించుకోవచ్చు. నువ్వు కోపం యొక్క ఆధీనంలో ఉన్నావా, లేకపోతే కోపం నీ ఆధీనంలో ఉందా, దాన్ని బట్టి నిన్ను పరీక్షించుకోవచ్చు. ప్రతి దినము మనల్ని మనం పరీక్షించుకోవాలి, మిమ్మల్ని మీరే శోధించుకొనడి. విశ్వాసములో ఉన్నటువంటి వ్యక్తికి కోపం వస్తుంది, కానీ ఆ కోపాన్ని కొనసాగించడు. ఒక విశ్వాసము కలిగిన వ్యక్తి క్షమిస్తాడు, దాంతోపాటు మరిచిపోతాడు కూడా. కానీ విశ్వాసంలో బలహీనముగా ఉండేటువంటి వ్యక్తి క్షమించడు, ఒకవేళ క్షమించినా మరచిపోడు, దాన్ని అలాగే గుర్తుంచుకుంటాడు. సో వీటిని బట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నిన్ను నీవే పరిశీలన చేసుకో. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం విశ్వాస జీవితంలో ఎలా ఉన్నామో పరీక్షించుకోవాలి అనంటే, ఇప్పుడు ఉదాహరణకు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఎలాంటి ఫలాలు ఫలిస్తుంది అనేటువంటి దాన్ని మనం పరిశీలన చేస్తే దాన్ని బట్టి ఆ చెట్టు ఏంటో మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఒక చెట్టు మూడు రకాల కాయల్ని కాస్తుందంట. ఒక చెట్టు ఒకటి కాని ఫలాల్ని కాస్తుందంట, రెండవది అసలు ఫలాలనే ఫలించదంట, మూడవది రుచికరమైన ఫలాల్ని ఫలిస్తుందంట. ఒకటి రుచికరమైన ఫలాలను ఫలిస్తుంది, రెండోది ఫలాలు ఫలిస్తుంది కానీ కాని ఫలాలు ఫలిస్తుంది, అంటే ప్రయోజనము లేని ఉపయోగము లేని ఫలాలను ఫలిస్తుంది. ఇంకొక చెట్టు ఉంది అసలు ఫలాలని ఫలించడమే మానేసింది, అసలు ఫలాలు ఫలించిన చెట్టునటువంటి ప్రభు నరికి వేయండి అని అంటున్నాడు, దాన్ని కాల్చేయండి అని అంటున్నాడు. కాని ఫలాలు కాల్చేటువంటి చెట్టు వల్ల ఎలాంటి ప్రయోజనము లేదు, ఎలాంటి ఉపయోగము లేదు, అది కూడా నరికి వేయబడమే. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, కానీ ఫలవంతమైనటువంటి ఫలాలు, ఒక విశ్వాసిగా నీవు ఫలిస్తున్నటువంటి ఫలాలు ఎలా ఉన్నాయి, మనం ఫలించవలసినటువంటి ఫలాలేంటి? గల్తీలకు రాసిన పత్రిక 5:22 ఆత్మ ఫలములు ఉన్నాయి. ఈ ఆత్మ ఫలములను మనం ఫలిస్తున్నామా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ప్రతి విశ్వాసి కూడా ఆత్మ వరముల మీదే కాన్సన్ట్రేట్ చేశాడు. ప్రభువా నాకు ప్రవచన కృప వరం ఇవ్వు ప్రభువా, నాకు దర్శన కృప వరం ఇవ్వు ప్రభువా, నాకు స్వస్థత కృప వరం ఇవ్వు ప్రభువా, భాషలు మాట్లాడే కృప వరం ఇవ్వు ప్రభువా. క్రీస్తునందు ప్రేమిట్లారా, ఈరోజు మనం టార్గెట్ అంతా కూడా కృపా వరముల మీదే, కానీ ఆత్మ వరముల మీదే, కానీ ఆత్మ ఫలముల మీద కాదు. రేపు మనం ప్రభు యొక్క తీర్పులో నిలబడినప్పుడు ఆత్మ వరములను బట్టి కాదు, ఆత్మ ఫలములను బట్టి మనం పొగడబడతాం. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి ప్రేమైన సహోదరుడా, సహోదరి, నిన్ను నీవే శోధించుకొని, నిన్ను నీవే పరీక్షించుకొని నీ విశ్వాస జీవితము ఎలా ఉందో ఒకసారి జాగ్రత్తగా చూసుకో. నీ శత్రువును కూడా నువ్వు క్షమించగలుగుతున్నావా? నీకు అపకారం చేసినటువంటి వారిని క్షమించగలుగుతున్నావా? నీకు నష్టం కలిగించిన వారి కొరకు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయగలుగుతున్నావా? నిన్నెవరేమన్నా అంటే ఓర్చుకోగలుగుతున్నావా? నిన్నెవరేమన్నా అంటే పోనీలే అని నిన్ను నువ్వు తగ్గించుకోగలుగుతున్నావా? పరిశీలన చేసుకో. ప్రతి చిన్నదానికి తనుక్కుంటున్నావా, గొనుక్కుంటున్నావా? పరిశీలన చేసుకో. ఆత్మ ఫలముల్లో మొదటిది ప్రేమ, రెండవది సంతోషము. ఈ సంతోషము పొందుకున్నప్పుడు మాత్రమే వచ్చేటువంటి సంతోషము కాదు, లేమిలో కూడా, ఇబ్బందుల్లో కూడా, కష్టాలలో కూడా సంతోషించడం. ఈరోజు మనకి ఆ సంతోషము కరువైపోతుంది. దాన్ని బట్టి మనం ఏ రీతిగా ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాస జీవితంలో మనం ఉన్నామో మనల్ని మనమే పరీక్షించుకోవచ్చు. ఎగ్జామైన్ యువర్ సెల్ఫ్. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తులు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరుగరా? నీకు ఆ కన్ఫర్మేషన్ ఉందా? ఎస్, జీసస్ ఈజ్ ఇన్ మీ, జీసస్ ఈజ్ విత్ మీ, యేసు నీలో ఉన్నాడు అన్న కన్ఫర్మేషన్ నీకుంటే సంతోషం. లేకపోతే దెన్ నీవు భ్రష్టుడవే అని అంటున్నాడు పౌలు. యేసుక్రీస్తు నీలో లేకపోతే నీవు భ్రష్టుడివే, భ్రష్టురాలివే. యేసుక్రీస్తు నీలో లేకపోవడం గల కారణమేంటి? నువ్వు ఆత్మ ఫలాలు ఫలించకపోవడం, కాని ఫలాలు ఫలించడం, అసలు ఫలాలే ఫలించకపోవడం. నువ్వు రక్షించబడి సంవత్సరాలు గడిచిపోతుంది, నువ్వు రక్షించబడి బాప్తిస్మం తీసుకొని సంవత్సరాలు గడిచిపోతుంది, కానీ ఏ ఒక్క ఆత్మ ఫలమును కూడా నువ్వు ఫలించలేదు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఫ్రూట్. అసలు దాని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ నిలపట్లేదు. క్రైస్తవం అయ్యాం, ఆదివారం చర్చికి వెళ్ళాలి, వెళ్ళాం, వాక్యం వినాలి, విన్నాం, కానుకేయాలి, వేసాం, వచ్చేసాం, అయిపోయింది. మరలా వచ్చే ఆదివారం వెళ్ళాం, కానుకేసాం, విన్నాం, వచ్చేసాం, అయిపోయింది. క్రైస్తవునికి క్రీస్తునందు ప్రేమ దేవుడారా, ప్రథమ కర్తవ్యం ప్రతి ఆదివారం చర్చికొళ్ళడం కాదు, అది కూడా ఒక ఆచారణే. నువ్వు అది ప్రాముఖ్యం అనుకుంటే ఆచరణే, ఆచరణ కాదు ముఖ్యం, ఆచరణలు కాదు ముఖ్యం.
క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆచారాలు ఎక్కువైపోయినాయి ఈరోజు క్రైస్తవ సంఘాలలో, ఆచారాలు ఎక్కువైపోయినాయి. కాబట్టి ఉదయకాల సమయంలో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, మనల్ని మనమే విమర్శించుకుందాం. క్రీస్తు మనలో లేకపోతే, ఎందుకంటే క్రీస్తు మనలో ఉంటే మనం ఫలాలు ఫలిస్తాం, మనం ఇంకా ఫలాలు ఫలించడం లేదంటే క్రీస్తు మనలో లేడు. క్రీస్తు మనలో లేకపోతే మనము భ్రష్టులతోమే సమానమే. మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాను. ఐ హావ్ ఎ హోప్. మేము భ్రష్టులము కాదు అంటే దీన్ని బట్టి పౌలు చెప్తున్నాడు, క్రీస్తు మా యందున్నాడని దాని అర్థం. అంటే మేము ఆత్మ ఫలాలు ఫలిస్తున్నామని అర్థం, సరైనటువంటి కాయలు మేము కాస్తున్నాము అని అర్థం, ఆత్మ ఫలాలు ఫలించడానికి నిత్యము మేము ప్రయత్నం చేస్తున్నామని దాని యొక్క అర్థం. ఈరోజు మన జీవితాలు అలా ఉన్నాయి. మీరు ఏ దుష్కార్యమైన చేయకుండవలనని, 7వ వచనంలో మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలనని దేవుని ప్రార్థించుచున్నాము, మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు గాని మేము భ్రష్టులమైనట్లు కనబడినట్లు మీరు మేలైన దాన్ని చేయవలనని ప్రార్థించుచున్నాము. ఒక సంఘ నాయకుడు సంఘం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, మీరు ఏ దుష్కార్యము చేయకుండా ఉండవలనని నేను ప్రార్థన చేస్తా ఉన్నా. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, యోబు తన బిడ్డలు ఏ దుష్కార్యము చేయకూడదని ప్రతి దినము బలి అర్పించాడట. మన సంగతి ఏంటి? ప్రతిరోజు మనలో ఆ ప్రార్థన ఉంటుందా? ప్రభా, ఈరోజు నేను ఏ దుష్కార్యము చేయకుండా ఉండాలి? నీకు తెలిసిన నీ తోడు బలహీనమైన సహోదరుడు కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ఆ రీతిగా అలా చేస్తున్నామా? నేను ఎవరితోనో ఒకరితో కలిసి కానీ పనిచేస్తూ ఉంటే ప్రతిరోజు నా ప్రార్థనలు ఒకటే ఉంటుంది, ప్రభువా పొరపాటును కూడా మా ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ రాకూడదు, ప్రభువా అపార్థాలు రాకుండా సహాయం చేయి తండ్రి, వచ్చిన తర్వాత ప్రభు అపార్థాలు వచ్చే తొలగించు ప్రభు అని ప్రార్థించడం కంటే రాకముందే ప్రభు మా ఇద్దరి మధ్యలో అపార్థాలు రాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని నీ పరిచర్లు ముందుకు వెళ్ళడానికి సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేస్తే ఇంకెంత బాగుంటుంది. పౌలు సంఘం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇది మనకు ఒక మంచి మాదిరి. మనము కూడా ఈ రీతిగా ఇతరుల కొరకు, ఫలాలు ఫలించినటువంటి వారి కొరకు, కాని ఫలాలు ఫలిస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థించవలసినటువంటి బాధ్యత మన మీద అంతైనా ఉంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, అసలు ముందు మనం ఫలిస్తే కదా ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయడానికి. మనమే ఫలించలేని స్థితిలో ఉన్నాం, మన కొరకే ఇంకొకరు ప్రార్థన చేయాల్సిన స్థితిలో ఉన్నాం, మనమే ఇంకొకరిని అయ్యా నా కొరకు ప్రార్థన చేయ్యా నేను దీన్ని ఓడించలేకపోతున్నాను జయించలేకపోతున్నాను అని అడుక్కునేటువంటి స్థితిలో ఉన్నాం. ఇంకెప్పుడు మనం ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తాం? ఇంకెప్పుడు మనము ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాం? క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, నేను మరలా 7వ వచనం చదువుతున్నాను, మీరు దుష్కార్యమైనను చేయకుండవలని దేవుని ప్రార్థించుచున్నాము, మేము యోగ్యులమైనట్టు కనబడవలని కాదు కాని మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలని ప్రార్థించుచున్నాము. అంటే పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వ్యంగ్యంగా వారిని మరలా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాడు, మీ దృష్టికి మేము భ్రష్టులముగా కనబడతా ఉన్నాం. ఓకే, లెట్ ఇట్ బి, మీరు అలాగే అనుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? మేము యోగ్యులమైనట్టు కనబడవాలని కాదు, మేము భ్రష్టులమైనట్టు కనబడినను అంటే మీ దృష్టికి మేము భ్రష్టులలా కనబడుతున్నాం, కనబడినా మాకు పర్లేదు. అలానే మేము కూడా మీ ఎదుట యోగ్యులముగా ఉండాలని ప్రయత్నం చేయడం, ఎందుకని మనం యోగ్యులముగా ఉండడానికి ప్రయత్నం చేయాల్సింది మనుషుల ముందు కాదు, దేవుని ముందు. మనల్ని మనం రుజువు చేసుకోవాల్సింది మనుషుల ముందు కాదు, దేవుని ఎదుట. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, ఈరోజు మనం మనుషుల ఎదుట మనల్ని మనం రుజువు చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం, కానీ ప్రభువు ఎదుట మనల్ని మనం రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళేమో వీళ్ళని భ్రష్టులు అనుకుంటున్నారు, ఓకే లెట్ ఇట్ బి, అలాగే అనుకోండి,
అలానే మీకు యోగ్యమైనట్టుగా కనబడాలని కూడా మేము ప్రయత్నం చేయడం లేదు. అలానే మేము ఇప్పుడు ఈ నీతి మాత్రాన్ని కూడా మేము చెప్పడం లేదు. కానీ ప్రభు ఎదుట మీరు యోగ్యులుగా ఉండాలనేటువంటిది మా ఆశ, మా తృష్ణ, మా కోరిక. ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? వాళ్ళను భ్రష్టులు అన్న వారి గురించి మీరు ప్రభు ఎదుట యోగ్యులుగా కనబడాలి అని అంటున్నాడు. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. మనం మనం పరిశీలన చేసుకుందాం. ఎవరైనా సరే మనలను ఆ రీతిగా మీరు భ్రష్టులు అని అంటే, మీరు భ్రష్టులు అని అంటే మనము ఏమని జవాబిస్తాము? మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది? నేను మళ్ళా మార్చవుతున్నాను. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించుకొని చూచుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కానిడలా, యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాము. మీరు ఏ దుష్కార్యమైన చేయకుండవలని దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడవాలని కాదు గాని, మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనది చేయవాలని ప్రార్థించుచున్నాము. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము గాని, సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. సత్యమునకు విరోధముగా మేమేమీ చేయనేరము. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, సత్యము నిమిత్తమే సత్యము సమస్తమును చేయుచున్నాము. మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. మనము సత్యము నిమిత్తమే సత్యమును జరిగిస్తున్నామా, లేకపోతే సత్యమునకు విరోధముగా మనం ప్రవర్తిస్తున్నామా? సత్యాన్ని అనుసరించి జీవిస్తున్నామా, సత్యాన్ని పక్కన పెట్టి మనకు నచ్చినట్లుగా మనం జీవిస్తూ ఉన్నామా? క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న క్లారిటీ ఇచ్చి నేను ముందుకు వెళ్తాను. సంఘానికి వెళ్ళడము ఆచారమా? సంఘానికి వెళ్ళడం వాస్తవానికి ఆచారం కాదు, కానీ ఈరోజు మనం దాన్ని ఒక ఆచారం లాగా చేసుకున్నాం. వాస్తవానికి సంఘానికి ఎందుకు వెళ్తున్నాం? మనం సంఘముగా మనమందరము కూడా కూడుకొని ఒకరినొకరిని వాక్యము ద్వారా హెచ్చరించుకొని బలపరుచుకొని ప్రార్థనలో అందరము కూడా ఏక మనసు కలిగి ప్రార్థించి దేవునిలో వాక్యంలో ఎదగడానికి పర్పస్ అది. కానీ ఈరోజు సంఘానికి మనం ఆ రీతిగా వెళ్తున్నామా? అలా వెళ్ళడం లేదు. ఆదివారం సంఘానికి వెళ్ళడం అలవాటు అయిపోయింది. సో ఆదివారం సంఘానికి వెళ్ళాలి, అలా వెళ్ళిపోతున్నాం. కానీ ఎందుకు వెళ్తున్నాం? నిజంగా ఆ రోజు అటెండెన్స్ కోసం వెళ్తున్నామే తప్ప, లేకపోతే పాస్టర్ గారు అడుగుతారన్న తీళ్ళు అడుగుతారని చెప్పి, లేకపోతే ఏదో క్రమముగా అదొక ఆచారంలాగా అయిపోయింది తప్ప, ఎవరైనా సరే నిజంగా దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రభా ఈరోజు నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడు, నన్ను సరిచేయి, ఈరోజు నేను వాక్యము ద్వారా నేను బలపడి నేను తిరిగి రావాలని ఎంతమంది ప్రార్థన చేసుకుని వెళ్తున్నారు? అక్కడ కూర్చున్నంతసేపు ప్రభా ఈరోజు నాతో ఒక్క మాట అన్నా మాట్లాడు ప్రభా, నీ స్వరాన్ని నేను విని ఇంటికి వెళ్ళాలి ప్రభా అని ఎంతమంది తృష్ణ కలిగి ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు ఎంతమంది ఆ రోజు ఒక ప్రసంగం ద్వారా తమను తాము ఒక విషయాన్ని సరిచేసుకుని మరలా ఇంటికి తిరిగి వస్తున్నారు? ఎంతమందికి మరలా ఆసక్తి ఉంది ఆదివారం మరలా మేము కూడుకోవడానికి? మేము కూడుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రభు నాతో మాట్లాడు ప్రభు, ఎంతమందికి ఈ ఆసక్తి ఉంది? ఆసక్తి లేదు. వెళ్ళాలి, అది ఒక ఫార్మాలిటీ అయిపోయింది, అదొక ఆచరణ అయిపోయింది మనకి. అందుకోసమే 10 గంటలకు ఆరాధన అంటే నిక్కి నీలిగి నిదానంగా 11 గంటలకు వెళ్తాం. ఆరాధన అంటే ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు. కానీ మనం ఆరాధనకి ఎప్పుడు వెళ్తాం? పాటలకు మనం ఏం వెళ్తాం? పాటలన్నీ అయిపోయిన తర్వాత వాక్యానికి వెళ్దాం. ఈరోజు అలా అయిపోయింది మన భక్తి.
సంఘానికి వెళ్ళడం తప్పు కాదు నా ఉద్దేశము, కానీ దాన్ని ఒక ఆచరణలాగా చేసేస్తున్నామే మనం, అది తప్పు అవుతుంది. మనం చేసేటువంటి విధానంలో తప్పు అవుతుంది. క్రీస్తునందు ప్రేమటది దేవుడు దేవాలయాన్ని కట్టమని చెప్పినటువంటి దేవుడే ఈ దేవాలయాన్ని పడగొట్టండి అని అన్నాడు. ఏ దేవాలయమైతే నా ప్రార్థనా స్థలం అని అన్నాడో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బెత్తం తీసుకొని అన్నిటి అందరినీ తరుముకున్నాడు. ఎందుకు తరుముకున్నాడు? నా ప్రార్థనాలయంలోనికి మీరు రండి అని పిలిచినటువంటి దేవుడే ప్రార్థనాలయంలో ఉన్నటువంటి వారందరినీ కూడా తరుముకున్నాడు. ఎందుకు? వారందరూ అక్కడికి ఏ రీతిగా ఎందుకు ఎలా వచ్చారో వారి మనస్సులను ఎరిగినటువంటి ప్రభువు. వాళ్ళందరూ కూడా దేవునితో మేము మాట్లాడాలి, దేవుని స్వరాన్ని మేము వినాలి అని అక్కడ కూర్చోవాలా, దేవునితో వ్యాపారం చేయాలన్న దృక్పథంతో అక్కడికి వచ్చారు. ఈరోజు ఎంతమంది కూడా విశ్వాసులు ఆదివార సంఘానికి వస్తున్నారు ఏ దృక్పథంతో వస్తున్నారు? వ్యాపార దృక్పథంతోనే వస్తున్నారు. చర్చికి వెళ్తే ఎంతో కొంత మనం కానికేస్తే ప్రార్థన చేసుకుందాం, ప్రభువా నా ఆశ నా వ్యాపారాన్ని ఆశీర్వదించు, నా వ్యాపారాన్ని దీవించు, ఈ దృక్పథంతోనే వస్తున్నాం. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, వాస్తవానికి భక్తి అనేటువంటిది ఆచారం కాదు, కానీ ఈరోజు భక్తిని మనం ఏం చేసామో తెలుసా? దాన్ని ఆచారం లాగా చేసుకున్నాం, మనకు నచ్చినట్లుగా మనం చేసుకున్నాం. సో నేను ముందుకు వెళ్తున్నాను. మేము 9వ వచనం చదువుతున్నాను. మేము బలహీనులమై యునట్లు మీరు బలవంతులయ్యుండిన ఎడల సంతోషించదము. మేము బలహీనులమై యునను మీరు బలవంతులయ్యుండిన ఎడల సంతోషించదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థించుచున్నాము. మేము బలహీనులమై యునను అంటే మీ కొరకు మేము ప్రయాసపడి మేము వచ్చినప్పుడు మేము ఫిజికల్ గా మేము బలహీనం అవుతా ఉన్నాం. మాకు తినడానికి తిండి ఉండట్లేదు, కట్టుకోవడానికి బట్టలు ఉండట్లేదు, సరిగా నిద్ర ఉండడం లేదు, మేము అనారోగ్యాలు పాలై ఉన్నాము, మా శరీరాల్లో ముళ్ళున్నాయి. అయినప్పటికీ మేము ఎంతో రిస్క్ తీసుకుంటున్నాము, కష్టపడుతున్నాం, మీ దగ్గరికి వస్తూ ఉన్నాము, పోతున్నాము, నిరంతరం మీ గురించి ఆలోచన చేస్తున్నాం, మీకోసం ఉపవాసాలుండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మేము బలహీనం అవుతున్నాం. బట్ అయినప్పటికీ మా బలహీనతను బట్టి ఒకవేళ మీరు బలవంతులు అంటే ఆధ్యాత్మికంగా మీరు బలవంతులు అవుతూ ఉంటే అది మాకు సంతోషమే, అది మాకు సంతోషమే. మేము కృషించినను మీరు బలపడితే మాకు అది సంతోషమే. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, ఇది ఇంకా అర్థం కావడానికి ఒక మాట చెప్తా. విలియం కేరీ భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడో తెలుసా? ఆయన ఎన్ని కష్టాల గుండా వెళ్ళాడో తెలుసా? తన సొంత బిడ్డ అనారోగ్యం పాలైపోతే, తన సొంత బిడ్డ తన కళ్ళ ఎదుటే చనిపోతూ ఉంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఆ రోజుల్లో ఇక్కడ సరైనటువంటి వైద్యం లేదు, కానీ తను ఇంగ్లాండ్ తీసుకుని వెళ్ళుంటే మంచి వైద్యం దొరుకుండేది. తన భార్య పిచ్చిదైపోయింది. ఆ రోజుల్లో ఇక్కడ సైకియాట్రీ డిపార్ట్మెంట్ లేదు, కానీ తను ఇంగ్లాండ్ తీసుకుని వెళ్ళుంటే అక్కడ సైకియాట్రీ డిపార్ట్మెంట్ దొరుకుండేది. అక్కడికి వెళ్తే తనకు అన్నీ దొరుకుండేవి. బట్ తను ఇక్కడ ఉన్నాడు ఎందుకు? మనలాంటి అనేక మంది బలపడడం కోసం వాళ్ళను వాళ్ళు క్షీణింప చేసుకున్నారు. వాళ్ళు అనారోగ్యాల గుండా, శ్రమల గుండా, కష్టాల గుండా, ఆకలి తప్పుల గుండా వాళ్ళు ప్రయాణమయ్యారు. ఎందుకంటే వారు ఇతరుల యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎదుగుదలని వాళ్ళు కోరుకున్నారు కాబట్టి. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడారా, నాకున్న ప్రశ్నకి ఈరోజు ప్రభు జవాబిచ్చాడు. నేను కూడా గత కొన్ని రోజులుగా ఇలాంటి పోరాటం గుండానే వెళ్తున్నాను. ప్రభువా, ఏంటి నా పరిస్థితి, ఎందుకు ఇలా ఉంది? కానీ ఎందుకో ప్రభు ఇప్పుడు నాకు జవాబిచ్చాడు.
I'm not going to, I don't want to go into deep, but నేను ఇప్పుడు మీతో మాట్లాడుతుండగానే ప్రభువు నాకు కూడా జవాబిచ్చాడు. నేను దాన్ని బట్టి స్తుతిస్తున్నాను. సేవకులు, మిషనరీలు ఇతరుల కొరకు పనిచేస్తున్నప్పుడు, ఇతరుల ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం పనులు చేస్తున్నప్పుడు వీళ్ళను వీరు వ్యయపరుచుకుంటున్నారు, కాల్చబడుతున్నారు, ఆకలి బాధల గుండా వెళ్తున్నారు, ఇబ్బందులు గుండా వెళ్తున్నారు, శ్రమలు గుండా వెళ్తున్నారు. కనీసం కొన్ని సందర్భాల్లో తమ బిడ్డలకు ఏమీ కూడా అడిగినవి, చిన్న చిన్నవి కూడా తీసివ్వలేనటువంటి పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నారు. అనేక సందర్భాల్లో ఆకలి దప్పికలు కలిగి ఉంటున్నారు. ఎందుకు దేవుడు అనుమతించాడు? వీళ్ళు తిరిగి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోతే ఎంత సుఖంగా, ఎంత హ్యాపీగా ఉండుండవచ్చు. మా గురించి తీసేయండి. గ్రహం స్టెయిన్స్ హీస్ ఎ ప్రొఫెషనల్లీ డాక్టర్. అతని భార్య డాక్టర్. వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటే ఎంత కంఫర్టబుల్ లైఫ్ వాళ్ళు జీవించవచ్చో తెలుసా? ఎంత కంఫర్టబుల్ లైఫ్ వాళ్ళు జీవించవచ్చో తెలుసా? కానీ వాళ్ళు సమస్తాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చి ఎంత ప్రయాసపడ్డారో, ఎన్నిటిని కోల్పోయారో, ఎన్ని కంఫర్టబుల్ లైఫ్ కోల్పోయారో. ఎందుకోసమో తెలుసా? ఇక్కడున్నటువంటి అనేక మంది బలపరచబడాలి అని, కుష్ఠరోగులు బలపరచబడాలని, కుష్ఠరోగులు క్రీస్తులో ఎదగాలని, క్రీస్తుని ఎరగాలని, క్రీస్తులో ఇంకా వారు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్లాలని వీళ్ళను వీళ్ళు వ్యయపరుచుకున్నారు. వారి కుటుంబాలని వ్యయపరుచుకున్నారు, తమ బిడ్డల జీవితాలని త్యాగం చేశారు, తమ భార్యల జీవితాలని త్యాగం చేశారు, తమను తామ త్యాగం చేసుకున్నారు. ఆ రీతిగా భారతదేశంలో పరిచర్యకు మూలాలు మిషనరీలు వేస్తే, విత్తనాలు విత్తితే ఈరోజు ఆ ఫలాలను మనం ఇష్టానుసారంగా అమ్ముకుంటూ వ్యాపారం చేస్తా ఉన్నాం. వాళ్ళు అంత ప్రయాసపడి అంత కష్టపడి మందిరాలు నిర్మిస్తే ఈరోజు ఆ మందిరాల్ని మనం మన అహం కోసం, అధికారం కోసం కొట్టుకుని తాళాలు వేసుకుంటున్నాం. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈరోజు మనం ఉన్నామో అర్థం చేసుకోవాలి. కౌలు అంటున్నాడు, మేము బలహీనమవుతున్నాం, తిరగాలి, కష్టపడాలి, తినడానికి తిన్నుండదు, ఆకలి దప్పికలు, వస్త్రహీనత. మేమింత శ్రమ పడుతున్నా కానీ మీరు బలపడుతున్నారు చూసారా? నాకు అది సంతోషం. ఎందుకని? అందుకోసమే మాకు ఈ ప్రయాస. క్రీస్తునందు ప్రమేందు బిడ్డారా, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యేసు ప్రభు సిలువ మీద ఉన్నాడు, భయంకరమైన వేదన అనుభవిస్తున్నాడు, ఫిజికల్ గా చాలా వేదన అనుభవిస్తున్నాడు. రాత్రంతా కొట్టారు, రాత్రంతా అటు తిప్పారు, కనీసం చుక్క మంచి నిలవలేదు. ఉదయాన్నే లేచిన తర్వాత మరలా రాత్రంతా విశ్రాంతి లేకుండా కొడుతూనే ఉన్నారు, గాయం చేస్తూనే ఉన్నారు, అటు ఇటు తిప్పుతానే ఉన్నారు. హేరో దగ్గర నుంచి పిల్లల దగ్గరికి, పిల్లల దగ్గర నుంచి హేరో దగ్గర, రాత్రి రాత్రికే ఇంత చేసి మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే లేచిన వెంటనే మళ్ళా సిలువును ఎత్తుకుని కొండ మీదకి ఎక్కేస్తున్నారు. ఏముంటదండి ఆ శరీరంలో? ఇంకా ఎంత బలహీన పడిపోయి ఉంటాడు ఇట్లా. ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ దట్ వన్. సరే, మళ్ళా సిలువు మీదకి ఎక్కేటప్పుడు ఆయన విమర్శగా చేశారు, కింద తల్లుంది, అప్పుడు దాకా తనతో పాటు పరిచయంలో తిరిగినటువంటి సహోదరులు ఉన్నారు, వాళ్ళందరూ ముందే వివస్త్రగా చేసి, నగ్నంగా చేసి, భూమికి ఆకాశానికి మధ్యలో సిలువలో వేలాడదీసి, ముఖం మీద కేకరించి, ఉమ్ము వేసి, అవమానిస్తూ రకరకాలుగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు నిజంగా దైవకుమారుడు దిగరా అని చెప్పి ఛాలెంజ్లు చేస్తా ఉన్నారు. పక్కనటువంటి దొంగలు కూడా ఆయన అలాగే నిందించారు. కృష్ణనందపురం దేవబిడ్డారా, ఆ తర్వాత జరిగిన సంఘటన ఒక దొంగ పశ్చాత్తాపడి అంటాడు, ప్రభువా రేపు నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనన్నాడు. రేపు అంటే టుమారో. దాని అది దేన్ని సూచిస్తుంది? ఫ్యూచర్ టెన్స్ ని సూచిస్తుంది. అంటే వీడికి అర్థమైపోయింది, హీఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అగైన్. సో అప్పుడు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అసలు అప్పుడు దాకా ఈ బతుకుంటాడా?
ఇప్పుడు శిలువలో మరుక్షణంలో చచ్చిపోబోతున్నాడు కదా. సో పరిశుద్ధాత్మ దేవుడు వానికి రివీల్ చేశాడు, అక్కడ వానికి ఎవరు సువార్త చెప్పాలా, వానికి ఎవరిని ప్రసంగం చేయాల. పరిశుద్ధాత్మ దేవుడు ట్రూత్ ని వాడికి రివీల్ చేశాడు. హీఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్, హీ హాస్ ఎ కింగ్డమ్, హీఈస్ ద కింగ్ ఫర్ దట్ కింగ్డమ్. వీడికి అర్థమైంది. అంటే వీడికి అర్థం సేమ్ టైం వీడికి ఇంకొకటి కూడా ఏమర్థమైందంటే, ఈవెన్ ఇప్పుడు నేను చచ్చిపోబోతున్నాను, అట్లీస్ట్ ఇఫ్ హీ కమ్స్ టుమారో దెన్ అగైన్ ఐ కెన్ రిజరెక్ట్ ఫ్రమ్ మై డెత్. ఆ సత్యం కూడా వాళ్ళకి బయలుపరచబడింది. అది అరవై ఆ టైంలో వాడికి ఎవడు ప్రసంగం చేయలా, వాడు ప్రసంగం వినలా. పరిశుద్ధాత్మ దేవుడు వానికి బయలుపరిచాడు. ఎందుకంటే వాడు పశ్చాత్తాపడ్డాడు, ఈయనైతే ఏ నేరము చేయలేదు, మనమైతే నేరములు చేశాము, మనం ఎందుకు అర్హులమే అని వాడు పశ్చాత్తాపడ్డాడు, తప్పును ఒప్పుకున్నాడు. సో కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వానికి సత్యాన్ని బయలుపరిచినప్పుడు వాడు అంటున్నాడు, ప్రభా నీవు వచ్చునప్పుడు, వచ్చున్నప్పుడు ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే యేసు ప్రభు ఏమంటాడు తెలుసా, ఓకే నేను వచ్చినప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను అలా. టుడే, ఈ రోజే. ఎందుకు? అరే అబ్బాయి అసలు నేను ఇప్పుడు ఎంత ప్రయాసపడుతుంది, ఎంత కష్టపడుతుంది, మొక్క మీద కేకరించి ఉమ్ము వేయించుకుంటుంది, వీళ్ళ చేత ఇన్ని మాటలు పడుతుంది, వ్యవస్థగా నగ్నంగా ఇక్కడ నిలబడింది, భూమికి ఆకాశం మీద శిలువలో నేను వేలాడుతుంది ఎందుకోసం తెలుసా, రేపు ఎప్పుడో నేను జ్ఞాపకం చేసుకోవడం కోసం కాదు, ఇప్పుడే, రైట్ నౌ యూ విల్ బి విత్ మీ ఇన్ పారడైజ్. యు ఆర్ స్పీకింగ్ అబౌట్ ఫ్యూచర్ టెన్స్, నువ్వు భవిష్యత్ గురించి మాట్లాడుతున్నావు, నేను ప్రజెంట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాను. టుడే యూ విల్ బి విత్ మీ. అంటే చూడండి, ఆయన శారీరకముగా అంత నలగొట్టబడుతున్నను, ఒక దొంగ పశ్చాత్తాపడితే ఇమీడియట్ గా ఆ బాధ అంతటినీ మర్చిపోయి అసలు ఎంత సంతోషంతో, ఎంత సంతోషంతో, ఎస్ రేపు కాదు ఇప్పుడే, ఇప్పుడే, ఎందుకని దిస్ ఈస్ ద పర్పస్, ఐఎమ్ గోయింగ్ త్రూ దిస్ క్రూసిఫిక్షన్. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడా, ఎంతో మంది సేవకులు తమను తాము ఆ రీతిగా వ్యయపరుచుకున్నారు. నేను విన్నాను మా తాతల కాలంలో అప్పట్లో సేవకులు బెండకాయలు వంకాయలు తినడానికి ఏమీ కూడా లేక అవి వండుకొని తిని వాళ్ళు పరిచర్య చేశారట. కిలోమీటర్లు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారట. వాస్తవానికి నేను ఆంధ్రాలో ఉన్నప్పుడు నాకు ఎన్ని తెలియలా, కారులో వెళ్తున్నాను, కారులో వస్తున్నాను, మీటింగ్లు రిసీవ్ చేసుకున్నారు, స్టేజ్ మీద ఎక్కిస్తున్నారు, దిగిన తర్వాత హోటల్కి తీసుకెళ్తున్నారు, అక్కడ అకామిడేషన్ ఇస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది, మా పూర్వీకులు ఎలా పరిచయం చేశారు, మా పూర్వీకులు ఎలా పరిచయం చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది, ఇక్కడికి వచ్చిన తర్వాత భూమిని దున్నడం నేర్చుకున్నాం, పంట పొలం పని చేయడం నేర్చుకున్నాం, పందుల్ని పెంచడం నేర్చుకున్నాం. ఇవన్నీ అలవాటు లేనివి, తెలియనివి అని నేర్చుకున్నాం. కష్టపడుతున్నాం, పొలం పని చేసుకుంటున్నాం, ఉదయం నిద్ర లేచిన తర్వాత కనీసం రోజుకు ఒక గంట సేపు నేను పొలం పని చేసుకోవాలి, రాదు తెలీదు చేత కాదు నేర్చుకున్నాం. ఇంత ప్రయాసపడతా ఉన్నాం ఎందుకు? ఈ తెగ ప్రజలు కొంతమంది అన్న ప్రభువులో బలపడాలని, వాళ్ళు తెలుసుకోవాలని, వాళ్ళు విశ్వాసంలో ఎదగాలి అని అని తీస్తున్నది ప్రేమిడారా. పౌలు అదే అంటున్నాడు, మేము బలహీనులమై యున్నను మీరు బలవంతులై యుండి నీడలా సంతోషం. విఆర్ సో మచ్ హ్యాపీ. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థించుతున్నాము. వాట్ ఈజ్ అవర్ ప్రేయర్ టువర్డ్స్ యూ? మేడల మా ప్రార్థన ఏంటి? మీరు సంపూర్ణులు కావాలి. దేంట్లో? విశ్వాస జీవితంలో. విశ్వాస జీవితంలో సంపూర్ణులు కావాలి. తీసుకున్నందు ప్రేమటువంటి దేవుడారా, సంపూర్ణులం కావాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఓ ఉదాహరణగా ఓ మాట చెప్తా. మనకి 9 ఆత్మఫలాలు ఉన్నాయి. ఇప్పుడు 9 ఆత్మఫలాలు నువ్వు పొందుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు సంపూర్ణమైనట్టే. నువ్వు 8 ఆత్మఫలాలని కలిగి ఉండి ఒక్క ఆత్మఫలం నీలో లేకపోతే అసంపూర్ణమే. అంటే ఒక చోట హోల్ ఉన్నట్టేగా అర్థం. సో ఆత్మఫలాలని ఉదాహరణగా తీసుకోండి. ఆత్మఫలాలు అన్నీ కూడా సంపూర్ణముగా మన జీవితంలో నెరవేర్చబడాలి అని. ఇంకా ఒక మాట చెప్పాలంటే, క్రీస్తు యొక్క స్వరూపములోనికి, క్రీస్తు యొక్క పోలికలోనికి మనము సంపూర్ణలము అవ్వాలి అని. అది దేవుని యొక్క చిత్తం. పౌలు యొక్క ప్రయాస ఈరోజు ఈ ఉత్తరం మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. మనము క్రీస్తులో సంపూర్ణలం అవ్వాలి, క్రీస్తులో పరిపూర్ణమవ్వాలి, క్రీస్తు పోలికలోనికి పరిపూర్ణముగా మార్చబడాలి. క్రీస్తు పోలికలోనికి పరిపూర్ణముగా మార్చబడితే ఆ ఖచ్చితముగా ఇదిగో ఈ ఆత్మఫలాలన్నీ మన జీవితాల్లో ఉంటాయి. కానీ ఈరోజు మనం సంపూర్ణంగా ఉన్నామా అసంపూర్ణముగా ఉన్నామానని జస్ట్ వీటితో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుంటే మొదటి విషయం ఏంటి? ప్రేమ. అసలు అక్కడే పడిపోయాం మనం. ఇంకా మొదటి విషయమే మనలో సంపూర్ణం కాల. ఇంకా మొదటి విషయమే, ఎందుకని మనం మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాం, మనల్ని పొగిడే వాళ్ళని ప్రేమిస్తాం, మనల్ని మెచ్చుకునే వాళ్ళని ప్రేమిస్తాం, ఎవరి వలనైతే మనకు లాభం ఉందో వాళ్ళనే ప్రేమిస్తాం. కానీ ఇది దైవిక సంబంధమైన ప్రేమ కాదుగా. దైవిక సంబంధమైనటువంటి ప్రేమ వాళ్ళని దూషించినటువంటి వాళ్ళని, అవమానించిన వాళ్ళని, హేళన చేసిన వాళ్ళని, తృణీకరించినటువంటి ఈ మాటలు ఉన్నటువంటి సహోదరి సహోదరుడా, నీ ఇంట్లో వాళ్ళ గురించే పరిశీలన చేసుకో. బయట సంగతి పక్కన పెట్టేసాయి. నీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని, నీ కుటుంబ సభ్యులనే దైవిక సంబంధమైన ప్రేమతో నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఇప్పుడు కనీసం నువ్వు ప్రేమ అనేటువంటి విషయంలో నువ్వు సంపూర్ణమైనట్లే. కానీ ఇంకా 8 ఆత్మఫలాల విషయంలో నువ్వు అసంపూర్ణంగా ఉన్నావు. ఫైనల్ గా మన అల్టిమేట్ గోల్ ఏంటి? ఎందుకు ప్రతిరోజు మనం వాక్యం వినాలండి? ఎందుకు ప్రతిరోజు ఈ సహవాసం? ఎందుకు ప్రతి ఆదివారం సహవాసం? ఎందుకు ఈ వాక్యం వినడం? అంటే వాక్యం విన్న ప్రతిసారి ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుని నువ్వు క్రీస్తులో సంపూర్ణం అవ్వాలి అనని. వినడం మట్టుకు వింటున్నాం, కానీ క్రీస్తులో సంపూర్ణం కాకపోతే, ఆత్మఫలాలను ఫలించకపోతే నువ్వు ప్రతిరోజు విని ఏం ప్రయోజనం చెప్పు? 365 రోజుల్లో ఒక్కరోజు కూడా నువ్వు ఆబ్సెంట్ కాల. ప్రతిరోజు విన్నావు, ప్రతి ప్రసంగం విన్నావు, ప్రతి ప్రసంగాన్ని రాసుకున్నావు. వెరీ గుడ్, మంచిది. అటెండెన్స్ చూస్తే 100%. ఏం విన్నావు? 100%. ఏం రాసుకున్నావు? 100%. పర్ఫెక్ట్. ఇప్పుడు నేను వచ్చి వాటన్నిటిని చూశాను అనుకో, నా దృష్టిలో యు ఆర్ పర్ఫెక్ట్. ఈ సహోదరుడు, ఈ సహోదరి ఎంత ఆసక్తి కలిగిన వాళ్ళు, ఎంత చక్కగా వాళ్ళు విన్నవన్నీ రాసుకున్నారు, ఎంత చక్కగా. బట్ ప్రభు అది చూడు కదా, నువ్వు 8 రోజులు అటెండ్ అయ్యావు అని చూడు, నువ్వు ఎంత రాసుకున్నావు అని చూడు, ఎంత నేర్చుకున్నావో చూస్తాడు. నేర్చుకున్న దాంట్లోంచి ఎంతవరకు నువ్వు అనుసరిస్తున్నావో నేర్చుకుంటాడు. మరి 365 రోజులు సంవత్సరం రోజుల పాటు ప్రతిరోజు తెల్లవారుజామున సాయంత్రం రాత్రి ప్రసంగాలు వింటూనే ఉన్నావు కదా, ఎంత వాక్యం సమృద్ధిగా లభించిందే. మరి ఎన్ని తీర్మానాలు గత సంవత్సరంలో తీసుకున్నావు ఆలోచించే. గత సంవత్సరంలో ఎన్నిటిని విడిచిపెట్టేసో, ఎంతకాడికి గత సంవత్సరంలో ప్రభు నాకు ఏమిచ్చాడు అనేది ఆలోచన చేస్తున్నాం, కానీ గత సంవత్సరంలో ప్రభు కోసం నేను ఏమి వదులుకున్నానో ఆలోచన చేయడరా? ప్రభు దగ్గర నుంచి నేను ఏం పొందుకున్నానో ఆలోచన చేస్తున్నామే, కానీ ప్రభు కోసం నేను ఏం చేశాను అని ఆలోచన చేయడంలా. చెప్పాలంటే ఆదివారం ఆరాధనకి వెళ్ళడమే కాదు, ఉదయాన్నే కాన్ఫరెన్స్ అటెండ్ అవడం కూడా మనకు అదొక ఆచారం అయిపోయింది, అలవాటు అయిపోయింది. ఆ ఉదయాన్నే కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వాలి 5 గంటలకి. సహోదరు ఫోన్ చేస్తారు, సహోదరి ఫోన్ చేస్తారు, ఈరోజు పలానాలు వాక్యం చెప్తారు, ఈరోజు పలానాలు వాక్యం చెప్తారు. అది కూడా మనకు ఒక ఆచారం అయిపోయింది. ఎందుకనంటే వినడం మటుకు వింటున్నాం, కానీ నేర్చుకోవడం లేదు, అనుసరించడం లేదు, బ్రతుకులు మారడం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ కాన్ఫరెన్సెస్ కి, మార్నింగ్ కాన్ఫరెన్సెస్ కి నువ్వు అటెండ్ కాక మునుపు నీ జీవితం ఎలా ఉందో, అటెండ్ అయిన తర్వాత కూడా నీ జీవితం అలాగే ఉందనుకోండి, అప్పుడు అది నీ జీవితంలో ఆచరణే లేదు. నిజంగా ఈ కాన్ఫరెన్స్ కి నువ్వు అటెండ్ అవుతున్న తర్వాత నువ్వు చాలా విషయాలు నేర్చుకుంటున్నావు, వాటిని ఆచరణలో పెడుతున్నావు, అనుసరిస్తున్నావు, వాటి ప్రకారం నడుచుకుంటున్నావు, కనీసం ప్రయత్నం చేస్తున్నావు, కనీసం ప్రార్థన చేస్తున్నావు, ప్రభు ఈ రోజు ఈ విషయాన్ని నేను నేర్చుకున్నాను అని, ఈ విషయాన్ని నేను అనుసరించడానికి సహాయం చేయను, ప్రార్థన చేస్తున్నా, అట్లీస్ట్ సంహౌ బెటర్. లేకపోతే జస్ట్ అటెండ్ అయ్యి ఆమెను అనగానే పెట్టేసి మళ్ళా నీ యథావిధి జీవితంలోకి వెళ్ళిపోయావంటే నో యూస్. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డ, 8 రోజుల నుంచి అటెండ్ అవుతున్నా, ఎన్ని ప్రసంగాలు విన్నావు, ఎంతవరకు నీ జీవితాన్ని సరి చేసుకున్నావు, ప్రభు కోసం ఎన్నిటిని విడిచిపెట్టావు, ఎన్నిటిని వదులుకున్నావు. మన అంతిమ టార్గెట్ క్రీస్తులో మనము సంపూర్ణములము అవ్వాలి. కాబట్టి
నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయబట్టకు కాక మిమ్మను కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యము కనపరచుకున్నట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు వ్రాయిచున్నాను. ఎందుకంటే నేను మీ దగ్గరకు వస్తే మీ విషయాలని నాకు తెలుసు కదా, ఎక్కడ నేను కోపంతో కాఠిన్యాన్ని ప్రదర్శిస్తానేమో అన్న భయం కూడా నాకుంది. అందుకోసమే నేను దూరంగా ఉన్నప్పుడు ఇవన్నీ రాస్తున్నాను. ఎందుకని బ్రదర్ సరి చేసుకోండి రా నాయన, రేపు నేను వచ్చి మళ్ళీ ఇవన్నీ మీలో ఇంకా అలాగే ఉన్నాయని చూస్తే నాకు కోపం వస్తుంది, నేను టక్కని ఏదో ఒకటి అనేస్తాను, తొందరపడి మీ వల్ల నేను కూడా పాపం చేస్తాను. ఎందుకని నా ఉద్దేశం ఏంటి, మిమ్మల్ని పడద్రోయడం కాదు నా ఉద్దేశం. ఇన్ని హెచ్చరికలు ఎందుకు చేశాను, ఇన్ని మాటలు ఎందుకు చెప్పాను, ఇంత కఠినంగా ఎందుకు మాట్లాడాను, ఇంత కఠినంగా ఎందుకు రాశాను ఇవన్నీ, మిమ్మల్ని నిలవబెట్టడానికి. God called me to make you to stand. మిమ్మల్ని నిలవబెట్టడానికి ప్రభు నన్ను ఎన్నుకున్నాడు, మిమ్మల్ని పడద్రోయడానికి కాదు. ఈరోజు మన ప్రసంగాల్లో విమర్శ ఎక్కువైపోయింది, విమర్శించడం. మనం విమర్శిస్తుంటే ఎవరైనా అదిగో ఆమె అట్ట చేసి నేను అట్ట చేశానని చెప్పి మనం చెప్తూ ఉంటే అవి మనకు చాలా వినసొంపుగా ఉంటాయి. కానీ అవి నువ్వు ఆధ్యాత్మికంగా కట్టబట్టడానికి ఏమి ఉపయోగపడవు. కొంతమంది ప్రసంగికులు ఉన్నారు, వాళ్ళ ప్రసంగం ఎత్తిన మొదలు ముగింపు వరకు తిట్టడమే వాళ్ళ పని, తిట్టడమే వాళ్ళ పని, అట్ట ఇట్ట అందరినీ తడతారు. కానీ అందులో వాక్యం అయితే ఏముండదు, పడిపోయినటువంటి వాడిని ఇంకా పడగొడతా ఉంటారు. కానీ పడగొట్టే పడిపోయినటువంటి వాడిని లేవనెత్తే విధంగా ప్రసంగాలు ఉండాలి, కన్స్ట్రక్ట్ చేసే విధముగా, తను తాను సరిచేసుకునేటువంటి విధముగా ఉండాలి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అపొస్తలైన పౌలు జీవితంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మను కట్టుటకు ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యము కనపరచుకుంటున్నట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు వ్రాయిచున్నాను. ప్రభు నాకు అధికారం ఇచ్చాడు, ఆ అధికారాన్ని నేను దుర్వినియోగం చేసుకోవడం నాకు ఇష్టం లేదు, ఆ అధికారాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి, మిమ్మల్ని అందరినీ కూడా కట్టాలి. ప్రభు నీకు అలాంటి అధికారాన్ని ఏదైనా ఇచ్చాడా? ఒకవేళ నువ్వు ఏదైనా డిస్టిక్ కోఆర్డినేటర్గా ఉన్నావా, లేకపోతే ఒక మండలానికి కోఆర్డినేటర్, ఒక స్టేట్కు కోఆర్డినేటర్గా ఉన్నావా, అంటే ప్రభు నీకు ఒక అధికారం ఇచ్చాడు, ప్రభు నీకు ఒక పని అప్పగించాడు. నీ పనిలో నువ్వు విమర్శించడం కాదు కావాల్సింది, సరిచేయడం కావాలి. వాళ్ళని పడగొట్టడం కాదు కావాల్సింది, వాళ్ళని లేవనెత్తాలి. వాళ్ళని లేవనెత్తాలి అంటే కొన్నిసార్లు నువ్వు బలహీనుడు అవ్వాలి. అంటే ఉదాహరణ చెప్తున్నా, నువ్వు ఒకటికి పదిసార్లు నువ్వు ఫోన్ చేస్తున్నావు వాళ్ళకి, ఒకటికి పదిసార్లు అమ్మా ఈరోజు కాన్ఫరెన్స్ కనపడవు, ఈరోజు కాన్ఫరెన్స్ కాదు, నువ్వు వాళ్ళకి ఎలా కనపడతావు తెలుసా? కొన్ని సందర్భాల్లో అబ్బబ్బా నసబెట్టేస్తున్నాడు ఆయన, టార్చర్ పెట్టేస్తున్నాడు ఆయన, రోజు ఫోన్ చేస్తాడు, అసలు వదిలేటట్లేడు నాయన. నువ్వు వాళ్ళ దృష్టికి నసగాళ్ళలాగే కనపడతావు, కనపడ నువ్వు, లెట్ ఇట్ బి, వాళ్ళ ఆత్మీయంగా బలపడితే అంతే చాలు. కొన్నిసార్లు అది మనకు చాలా కష్టంగా ఉంటుంది, నువ్వు ఫోన్ చేయడం వల్ల నో చెప్పడం, ప్రతిసారి నువ్వు ఫోన్ చేయడం, నువ్వు 4 సార్లు చేస్తూ ఆపేస్తావు. కానీ ప్రభు నీకు ఇచ్చిన అధికారం దేనికోసం తెలుసా? వాళ్ళని కట్టడానికి. వాళ్ళని కట్టాలంటే నువ్వేం చేయాలి తెలుసా? కొంచెం ఓపిక పట్టాలి, ఇంకొంచెం ఓపిక పట్టాలి, ఇంకొంచెం ఓపిక పట్టాలి, ఇంకొంచెం ఓపిక పట్టాలి. మరలా వాళ్ళకి వాళ్ళని ఫాలో అప్ చేయాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. నువ్వు మరలా ఫోన్ చేసిన వాళ్ళు రావడం లేదా? అయితే వాళ్ళ కోసం ఎక్కువగా ప్రార్థన చేయి. ప్రభా ఆ సహోదరుడు వచ్చినట్లుగా ప్రార్థన చేయి. వాళ్ళ కోసం మనల్ని మనం వ్యయం తెచ్చుకోవాలి. కత్తిరం చలాయించడం కాదు, అధికారం అంటే బాధ్యత, బాధ్యత, బాధ్యతాయుతంగా పనిచేయడం. తుదకు 11 తుదకు సహోదరులారా సంతోషించుడి, తుదకి ఫైనల్ వర్డ్స్ సంతోషించుడి, సంపూర్ణులయ్యుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారయ్యుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయ్యగు దేవుడు మీకు తోడయ్యుండును. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకరు వందనములు చేసుకొనడి. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయ్యుండునుగాక. చివరి వచనాల్లో అద్భుతమైన మాటలు చెప్పాడు పౌలు. నంబర్ వన్ సంతోషించుడు, ఇది ఆత్మ ఫలముల్లో రెండోది. నేను ఇన్ని మాటలు చెప్పాను కదా, ఇంత కఠినంగా మాట్లాడడం కదా, దానివల్ల దుఃఖపడద్దు. ఎందుకంటే ఇవన్నీ నేను చెప్పింది మిమ్మల్ని కట్టడానికే, మిమ్మల్ని నిలబెట్టడానికే. సో కాబట్టి సంతోషించండి. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, ఏదన్నా సేవకుడు నేరుగా కఠినంగా వాక్యం చెప్తే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు సంతోష భరితులు అవుతారు. సరి చేసుకోకుండా ఆయన మమ్మల్నే ఉద్దేశించి చెప్పాడు, మా గురించే చెప్పాడు, మమ్మల్నే టార్గెట్ చేశాడు అని అనుకున్నావు అనుకో,
నా వాయిస్ కట్ అవుతుందన్నా.
నేను టార్గెట్ చేస్తే నాకు
అజయ్ నా వాయిస్ కట్ అవుతుంది, నెట్ ప్రాబ్లం ఉన్నట్టు.